చేస్తున్నటువంటి ఈ నూతన ప్రయోగాన్ని అర్థం చేసుకోవటమే కాకుండా ఏ రోజు చెప్పినటువంటి విషయము ఏ పూటకి ఆ పూట నీట్గా బ్లాక్ ఇంక్తో రాసేయండి, ఏ ఫోర్ సైజ్ పేపర్లో ఒకళ్ళు ఫోటో స్టాటిషన్ పొద్దున్న చెప్పింది సాయంత్రానికి వచ్చేసేయాలి, సాయంత్రం చెప్పింది పొద్దున్నకు వచ్చేసేయాలి, 4-5 పేజీల కంటే ఎక్కువ చెప్పను. మ్యాటర్ అది మీకు స్టడీ మెటీరియల్ లాగా ఉండటమే కాకుండా ఇదే విషయాలు మీరు మీ ఊళ్ళల్లో చెప్పాలి. ఎవరికి? పరివరాజకులకి. 3 రకాల పరివరాజకులని చెప్పుకున్నాం గుర్తుంది కదా, వీక్లీ వచ్చేవాళ్ళు, మంత్లీ వచ్చేవాళ్ళు, అసలు రాలేనివాళ్ళు. మరి రాలేని వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకి మీరు చెప్పాలి, ఇదే చెప్పాలి మీరు అక్కడ. అంతేత రాలేకపోతున్నారు కనుక వాళ్ళకి అర్హత పోకూడదు. ఈ వెబ్సైట్ అవి వచ్చినప్పుడు అసలు ఇంట్లోకి వెళ్ళాలి, అసలు ఎవరు మనం కలవకుండా, అసలు ప్రకృతి కోరుకుంటున్నది అది. అంచేత ఎవరిని ఆపటం లేదు. కానీ ఈ భావావేశం రాకపోతే నవ్వుతారు పరివరాజకులం అని చెప్పుకుని. పరివరాజకుల లెవెల్లో జీవించకపోతే మనుషులు నవ్వుతారు అంతే, అంతకంటే ఏమవుతుందో. నవ్వుతే ఉంది మాస్టరు, దానికి అసలు ప్రశ్నే లేదు. అదే నేను చెప్పేది. అంచేత నిన్న చెప్పింది రాజవిషయ రాశారా మీరు? అది కాస్త నీట్గా రాయించి A4 సైజ్ కరెక్ట్గా బోర్డర్ గీసి నీట్గా తయారు చేయండి. ఎన్ని పేజీలు వచ్చింది? అంతే, అంతకంటే. అదే అంటే ఇంకా తక్కువ అవుతుంది మామూలుగా నీట్గా రాస్తే. ప్రసాద్ గారికి మరి పడుతుంది ఈ బాధ్యత అంతా, సమయదానము. దీన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. పరివరాజకులు ప్రతి వాళ్ళ దగ్గర ఒక డైరీ ఉండాలి, అది ఇప్పటి నుంచి మెయింటైన్ చేసుకోండి. డైరీ కొనక్కర్లే, నోట్బుక్ ఉంటుంది, ఎక్సర్సైజ్ బుక్ లాంగ్ నోట్బుక్ మీరు డైరీలా పెట్టండి, డైరీలు మనకు సరిపోవు. లాంగ్ నోట్బుక్ ఒక డైరీలా పెట్టేసుకోండి మీరు. అందులో ఏ రోజు ఉన్నటువంటి అంశదానము ఆ రోజు ఎంత అన్నది రాస్తూ ఉండాలి మీరు. రూపాయ, 10 రూపాయ, పావలాయ, 10 రూపాయల, 15 రూపాయల, ఎంత అని చెప్పాను నేను. మినిమమ్ 100 పర్ మంత్ అంటే డైలీ ఎంత పడింది? 3 రూపీస్ ఆర్ 4 రూపీస్, కోరిక నాది ఏంటి అంటే ఏ రోజు అంశదానం ఆ రోజు పక్కన పెట్టడం నేర్చుకోండి అని జస్ట్ 20 ఏళ్ల బట్టి చెప్తున్నాను, జన్మజన్మల బట్టి చెప్పాలి అని గురువు గారు చెప్తున్నారు. అంచేత ఆ తేడాలు వస్తున్నాయి. కానీ మరి పరివ్రాజకులు ఇంకోసారి చెప్పించుకోకూడదు, ఒకసారి చెప్పిందే ఆచరణలోకి వచ్చేయాలి. ఇంకా ఏ రోజు అంశదానం ఆ రోజు మీరు ఖచ్చితంగా తీసి పక్కన పెట్టాలి. అది 3-4 కంటే తక్కువ అవ్వకూడదు అని అర్థం. అంటే అర్థం ఏంటి, ఎక్కువ చాలా అవ్వచ్చు, అది మీరు దాచుకోవాలి డైరీలో అంశదానం ఎదురకుండా. రెండోది సమయదానం, మినిమం సమయదానం ఎంతో మీరు రాసుకోండి పైన సమయదానానికి ఎదురకుండా. అంతకంటే ఎక్కువ అవ్వాలి రోజుకి, అంతకంటే తగ్గకూడదు, అది గుర్తుంచుకోండి. ఇది ఇవాళ నుంచి స్టార్ట్ చేయండి. మీరు వీక్లీ వచ్చేవాళ్ళు వీక్లీ దానికి చూపిస్తారు, మంత్లీ వచ్చేవాళ్ళు మంత్లీ లిస్టు చూపిస్తారు. ఏ రోజు ఆ రోజు సమయదానము అంశదానం. మీరక్కడ మీ గ్రూప్ తయారవుతుంది కదా, వాళ్ళకు కూడా ఇదే చెప్పాలి. అర్థమైంది కదా, వాళ్ళు ఎవరు అనేది మనకు అనవసరం. ఆచరణలో పెడితే చాలు ఈ నియమాలు. ఎంత అనేది కూడా మనమేమంటాను, నేను రోజుకి 5 నిమిషాలే ఓకే. అర్థమైంది కదా, కండిషన్ ఏం చెప్పటం. కానీ ఇక్కడికి వచ్చే పరివరాజకులకి కండిషన్ ఉంది, మినిమం 100 రూపీస్ పెర్ డే 2 అవర్స్ మినిమం అది. కానీ మీరక్కడ పెట్టే దాంట్లో ఈ కండిషన్స్ ఏం పెట్టకండి, ఎవరిష్టం వాళ్ళది. కానీ ఇది ఉండాలి రోజు, అంశదానము ఉండాలి సమయదానము ఉండాలి. ఇది మామూలు ఇన్స్ట్రక్షన్స్. ఇంకా రెండోది అసలైనది ఏంటి అంటే పరివరాజకుల యొక్క మానసిక స్థితి. పరివరాజకుల యొక్క మానసిక స్థితిలో నిన్న మొన్న నిన్న చేసుకున్నది ముఖ్యంగా 3 విషయాలు చెప్పుకున్నాం మనం. ఏంటది చెప్పుకున్నది ఏంటంటే, మొట్టమొదటిది నిరంతరము అబ్జర్వ్ చేయాల్సింది, ఇది నేర్చుకోవటమే అది పృథ్వీ యొక్క ప్రయోగశాల. నెక్స్ట్ పాయింట్, కోటానికి ఖనిజ జగత్తులో ప్రవేశించాం. కొన్ని వేల సంవత్సరాలు ఖనిజ జగత్తులో ఉన్నాక జంతు జగత్తులో వృక్ష జగత్తులోకి వచ్చాం. కొన్ని కోట్ల సంవత్సరాలు వృక్ష జగత్తులో ఉన్నాక జంతువులతో వచ్చాం. అందులో భగవంతుడు తెలియాలి ఎన్ని వేల సంవత్సరాలు ఎన్ని కోట్ల సంవత్సరాలు గడిపాము. ఉదాహరణకి ఈ జన్మలో పనికొచ్చేది ఏం నేర్చుకున్నాం మనం, యావరేజ్ ఏజ్ అందరిది అరౌండ్ 25-30 అని అనుకోవచ్చు కదా, అంతకంటే చిన్నవాళ్ళు ఎవరు లేరు కదా. ఏం నేర్చుకొచ్చారు, ఇది మేము నేర్చుకున్నాం మానవ జన్మ ఎత్తినందుకు. అదేంటి మాస్టర్ మీరు ఎలా అంటారు, ఇది నేను నేర్చుకున్నాను. ఆ నేర్చుకున్నది ఖచ్చితంగా జంతువులు చెయ్యనది అయి ఉండాలి. ఇంతేగా ఏం నేర్చుకున్నారు ఒకసారి చెప్పండి, జంతువులు చెయ్యండి మాట్లాడటం నేర్చుకున్నారు అంటే జంతువుల కంటే పై స్థాయికి వచ్చారు. దాన్ని ఎందుకు ఉపయోగించుకుంటున్నారు, జంతువుల కంటే హీనంగా కాదా. మనకి మాట్లాడటం రాకపోతే మీరు ఆలోచించండి, మీ దైనందిక కృత్యాలలో ఏ పనైనా ఆగుతుందా, ఆలోచించుకోండి. మరి ఎందుకు మాట్లాడటం నేర్చుకుని ఏం చేశాం, ఎందుకు మాట్లాడటం. అంతే ఎప్పుడు మాట్లాడాలి పరివరాజకుడు, పనికొచ్చేది ఏదైనా చెప్పదలుచుకుంటే, లేకపోతే మాట్లాడకూడదు. మరి అది ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారా. అంతేత మొదటి క్వశ్చన్ మీ డైరీలో ఏం రాసుకోవాలి, నోరు మీరు విప్పితే పనికొచ్చేది మాత్రమే మాట్లాడేనా అని ప్రశ్న వేసుకోండి. ఎన్నిసార్లు ఆ ప్రశ్న గంగలో దింపారో కూడా రాసుకోండి. ఎన్ని ఏం మాట్లాడారో రాసుకోకండి, లేకపోతే ఇప్పుడు నేను పుస్తకాలు రీములు చదవలేను నేను. అంచేత ఎన్నిసార్లు పనికిరాని మాటలు మాట్లాడారు, చాలా ఆనెస్ట్ గా ఇది చేసుకోండి మీరు, లేకపోతే ఈ క్లాసులు వేస్ట్. మొదటి ప్రశ్న ఏంటి వస్తుంది అంటే పనికిరాని మాటలు, నువ్వు చాలా మంచివాడివి అన్నది పనికిరాని మాటే. అంతేగా నిజంగా వాణ్ణి పైకి లేపటానికి మీరంటే అది వేరే విషయం. అంచేత జడ్జి ఎవరు, మీరే అంచేత చూసుకోండి. అంచేత ఎవరినైనా పిలవటానికి నోరు విప్పాలా మీరు, ఏం చేయాలి మరి, పైకైనా చేయండి లేకపోతే దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, నోరు విప్పకండి. ఇది చాలాసార్లు చెప్పాను నేను, ఇంకా కొత్తదేం నేను చెప్పటం లేదు, అది గుర్తుంచుకోండి. కొత్తది ఏం చెప్పగలను నేను, కానీ సీరియస్నెస్ పెంచుకోండి. మరి మాట్లాడారు అనవసరమైన మాట, మరి ఏం చేద్దాం, ఓ ప్రదక్షిణ చేసేయండి ఆనెస్ట్గా. ఓ ప్రదక్షిణ అంటే తెలుసు కదా ఏంటో, ఎక్కడి నుంచి మొదలెట్టది, గోశాలకి నమస్కారం చేస్తూ ఇంకా అక్కడి నుంచి మొత్తం. అంచేత నాకు అందరూ ప్రదక్షిణలు చేస్తూ కనిపించకపోతే నాకు డౌట్ వస్తుంది అంతే. అంచేత మొదటి ప్రశ్న మీరు మీ డైరీలో రాసుకోవాల్సినది, అనవసరంగా ఎన్నిసార్లు మాట్లాడాను. దీన్ని మీరు చాలా స్ట్రిక్ట్ గా మీరు ఇక్కడ పాటించాలి, మీ ఇంటికి వెళ్ళాక కూడా పాటించాలి. పెర్మిషన్ మీకు ఎక్కడ ఉంటుంది? ఆఫీసులో ఉంటుంది. ఎందుకంటే ఆఫీసులో ఇచ్చేసామనుకోండి మనం వెదరేళ్ళలా కనిపిస్తాం వాళ్ళకి. అంటే కనిపిస్తే మంచిదే, వెర్రి వెంకయ్యలు అందరూ భగవాన్లు అయిపోతారు, కానీ మీకు భగవాన్లు అవ్వాలని లేదు కదా. అంచేత ఆఫీసులో వద్దు, ఆఫీసులో మామూలుగానే ఉండండి. కానీ ఇంట్లో మాత్రం ఇంకా ప్రశ్న లేదు. ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, మా పిల్లలు ఏమనుకుంటున్నారు అనేవాళ్ళు మీరు పరివరాజకులు కాలేరు. ఇంకా దాని నా దగ్గర ఆన్సర్ లేదు. మీరు అవ్వగలిగే వాళ్లే రండి. ప్రశ్న అర్థమైంది కదా, దానికి ఆన్సర్ కావాలి, ఆనెస్ట్ గా ఆన్సర్ కావాలి. మిమ్మల్ని అస్సలు మాట్లాడొద్దు పనికిరానివి. పనికిరానివి అంటే అన్ని పనికిరానివి అని ఆలోచించుకోండి, భగవంతుడి గురించి కానీ దాని గురించి కానీ. మరి పురుష సూక్తం అది ఎలా నేర్చుకుంటే అప్పుడు భలే ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అంటే అన్ని ప్రశ్నలకి నేను ఆన్సర్ చెప్పిన మళ్ళీ ఆవిడ ఒక ప్రశ్న ఇస్తాడు. నేను ఆలోచించి చెప్పేస్తాను, ఇన్ని ప్రశ్నలు మీ బుర్రలోకి వస్తాయి. కామన్ సెన్స్ ఉంటే అసలు ఈ ప్రశ్నలు రావు. పురుష సూక్తం అని పారాయణ చేసినప్పుడు నోరు విప్పొచ్చా? ఖచ్చితంగా విప్పొచ్చు, గొంతుకు చించుకుని ఆరవచ్చు. మీరు మైక్ పెట్టవద్దు అంతే, మిగతా ఏమొద్దు. ఇతరులకి చెప్పొచ్చా, సలహాలు ఇవ్వచ్చా? మీరు అక్కర్లే, మీరు నేర్చుకోవటానికి వచ్చారు ఇక్కడ, మీరు నేర్చుకోండి. ఇతరులకి ఏది సలహాలు ఇవ్వకండి. పనులేదో చేస్తూ ఉంటాం ఇక్కడ అక్కడ, ఇంట్లోనో బయట ఇక్కడ, లేకపోతే మీ ఇళ్లలో. అప్పుడు మాట్లాడవచ్చా? పనికి వస్తేనే మాట్లాడాలి, ఉపయోగపడాలి అది. అంటే ఏంటి, మీరు సైగల ద్వారా కానీ మరి రాసి మాట్లాడవచ్చా? రాసి మాట్లాడటం కంటే నోరు విప్పి మాట్లాడటం తేలిక. కాగితాలు ఖరాబ్ కావు, ఇంకా ఖరాబ్ కాదు, పేజీలు ఖరాబ్ కావు. కానీ రాసి మాట్లాడింది కూడా ఎంత ఇంపార్టెంట్ అయి ఉండాలి చూసుకోండి. అది ఇది ఒక ప్రశ్న. ఈ ప్రశ్న దేంట్లోకి భాగంగా అయింది, మానవ జన్మ ఎత్తినప్పుడు నువ్వు పొందినటువంటి ఒక వరదానాన్ని దురుపయోగం చేసుకోను అన్న దానికి ఇది. నువ్వు ధైర్యంగా శరీరం వదిలేసేటప్పుడు ఈ మాట చెప్పగలగాలి, భగవంతుడు దైవము మనకిచ్చినటువంటి వాక్కుని నేను దురుపయోగం చేసుకోలేదు. మరి కోపం వచ్చి తిట్టొచ్చా? ప్రశ్నే లేదు, ఏం చేయలేదు. మీరు ప్రాక్టీస్ చేయండి, అది అస్సలు మాట్లాడుకోవద్దు. ఒక టైం టేబుల్ ఉండి టైం ప్రకారం వెళ్తున్నప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసి ఇంతవరకు సూర్యుడు గ్రహాలు మాట్లాడుకోలేదు, పాపం బ్రహ్మ ఎప్పుడో సృష్టించాడు వాటిని. వాటి టైం టేబుల్ ప్రకారం వెళ్ళిపోతూ ఉన్నాయి. సూర్యగ్రహణాలు వచ్చేస్తూ ఉంటాయి, చంద్రగ్రహణాలు వచ్చేస్తూ ఉంటాయి. అంటే రాహు సూర్యుడిని మింగేస్తూ ఉంటాడు, చంద్రుడిని మింగేస్తూ ఉంటాడు, అయినా పాపం అవి మాట్లాడవు. ఇదేంటి భగవంతుడా, నాకు ఇన్ని కష్టాలు తెచ్చిపెట్టావు, రాహు వచ్చి నన్ను మింగేస్తున్నాడు. మెహర్ బాబా పెద్ద ఎగ్జాంపుల్. దానికి యాక్సిడెంట్ అయింది, చేతులు కాళ్ళు విరిగిపోయి మాట్లాడలేదు. డాక్టర్లకు ఎంత ఆశ్చర్యం, యాక్సిడెంట్ అయిపోయి నిద్ర గారిపోతుంది, నోరు విప్పలే, సైలెన్స్ ఇస్ సైలెన్స్ అన్నాడు. అయినా ఒక అద్భుతమైనటువంటి ఆర్గనైజేషన్ డెవలప్ చేయగలిగాడు, ఒక్క మాట మాట్లాడకుండా 40 ఏళ్ల పాటు. పేరు విన్నారా మేర బాబు? పేరు హాలీవుడ్ వెళ్ళాడు, సినిమాలు తీయించాడు, సినిమా యాక్టర్స్ తో మాట్లాడాడు. అంచేత ముందు ఇదంతా అది దేని కింద వస్తుంది? వాక్ సంయమనం కింద వస్తుంది. ఇందులో పరివరాజకులకి మొట్టమొదట రావాల్సింది వాక్ సంయమనం. ఈ వాక్ సంయమనంలో మీరు రెండోది నేర్చుకోవచ్చేది ఏంటి, మాట్లాడదలుచుకున్నటువంటి మాటలు అతి క్లుప్తంగా మాట్లాడాలి. టెలిగ్రామ్ ఇస్తున్నప్పుడు ఎన్నిసార్లు రాసి ఖరాబ్ చేస్తాము పేజీలు? దేనికి? ఎంత తక్కువ మాటల్లో మనం మాట్లాడగలం, చెప్పగలం. అంచేత మీరు మాట్లాడుకునేది ముందు మనసులో మాట్లాడుకోండి, దాన్ని చేశారా లేదా. అంచేత రెండో ప్రశ్న ఏంటి, మాట్లాడేటటువంటి విషయాన్ని టెలిగ్రాఫిక్ లాంగ్వేజ్ లోకి మార్చుకుని మాట్లాడేనా అనేది రెండో ప్రశ్న రాసుకోండి. మాట్లాడదలుచుకున్న విషయాన్ని టెలిగ్రాఫిక్ లాంగ్వేజ్ లో మాట్లాడేనా. నాకు సాయంత్రం లెక్చర్ కు ముందు ఇవి కనిపించాలి. నాకు బెస్ట్ మార్కులు ఎవరికి వస్తాయో తెలుసా? గురువుగారు ఒకనొక జన్మలో ఒకరి వద్ద ధ్యానం నేర్చుకుంటున్నారు. ఒకనొక జన్మలో అంటే ఏ యుగంలో కూడా నాకు తెలియదు అది. ముగ్గురుంటారు సాధారణంగా ధ్యానం చేసేటప్పుడు. త్రయ విద్య అన్నది పేరు, అది ఎప్పుడు కూడా ముగ్గురు ముగ్గురు కలిసి ధ్యానం చేసుకోవాలి. మేము ఇంట్లో ధ్యానం చేసుకుంటాం అంటారు. అసలు శ్రీచక్రోపాసన చేయదలుచుకుని గృహస్థాశ్రమం యొక్క లక్ష్యాలు తెలుసుకోవాలంటే 40 ముగ్గురు కలిసి ధ్యానం చేయాలి. అంతకంటే ఒకటి తక్కువైనా శ్రీచక్రోపాసన జరగదు. ఇంకేదంటే శ్రీచక్రంలో 43 ట్రయాంగిల్స్ ఉన్నాయి కనుక వాళ్ళు ముగ్గురు కలిసి గురువుగారు గురువుగారి గురువుగారు గురువుగారి గురువుగారి యొక్క గురువుగారు అంటే గురువుగారికి దాదా గురుదేవుడు. ఏదో యుగంలో సూర్యోదయం అయింది ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు. అప్పటికింకా గురువుగారికి వాక్ సంయమనం రాలే, సూర్యోదయం ఎంత బాగుందో అన్నట. ఒకరోజు ఆ మాట అన్న 1000 సంవత్సరాల తర్వాత గురువుగారి గురువుగారు అన్నారట, అవుతే ఏంటిట అని. అంటే రిప్లై ఇవ్వటానికి టెలిగ్రాఫిక్ లాంగ్వేజ్ అన్నానే, ఆయన అంత టైం పట్టింది, శిష్యుడు అన్నాడు కదా దానికి నేనేం జవాబు ఇవ్వాలి అని. 1000 సంవత్సరాల తర్వాత ఆ మాట అన్నాడు, అవుతే ఏంటిట అని. అది టెలిగ్రాఫిక్ లాంగ్వేజ్ ఎందుకైంది అంటే SSIలో కనుక అవుతే ఏంటిట అనే ప్రశ్న ఒకటి వస్తుంది మీకు, ఆ క్లాస్ అటెండ్ అయిన వాళ్ళకి తెలుస్తుంది దాని ఇంపార్టెన్స్ ఏంటో. అవుతే ఏంటిట అనే మాట గురువుగారి యొక్క గురువుగారు ఎందుకు అన్నారో అప్పుడు అర్థం అవుతుంది మీకు. మరి గురువుగారి గురువుగారి గురువుగారు కూడా అక్కడ ఉన్నారు, ఆయన పరావాణిలో చెప్పేట అంటే ఏంటి మాట్లాడలేదు. ఉత్తనే ఆయన కోపం వచ్చిందనమాట, ఏంటి వీళ్ళ నా శిష్యులు అని. అది ఎన్నాళ్ళ తర్వాత ఇచ్చాడు, 1000 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు పరావాణిలు. అంటే నోరు కూడా విప్పలేదు, మధ్యమావాణి అంటే వాక్కు రాలేదు. అంటే మన గురువు గారు ఇచ్చినటువంటి ఒక చిన్న దాన్ని పాపం ఆనందించాడు, అంత అందంగా ఉందో సూర్యోదయం అన్న దానికి 2000 సంవత్సరాల తర్వాత తిట్టాడు దాదా గురుదేవుడు. మన ఎప్పుడు తిడతాడో మరి చూద్దాం. ఇంకేత నేచురల్లీ ఇప్పుడు తిట్టాడు, ఇంకేత మనకు పర్వాలేదు, నో ప్రాబ్లం, ఈ జన్మలో గ్యారంటీగా తిట్టాడు. హిమాలయాలలో ధ్యానం చేస్తున్నటువంటి వాళ్ళకి జవాబు ఇచ్చాడు, మనకి జవాబు కూడా ఇవ్వడు అసలు. ఒకవేళ ఇవ్వదలుచుకుంటే ఎప్పుడు ఇస్తాడు. అంచేత ఆ వాక్ని ఎంత దురుపయోగం చేసుకున్నామో మీరు గుర్తుంచుకుని అస్సలు మీరు మాట్లాడటం మానేస్తే నేను చాలా ఆనందిస్తాను, ఇంట్లో బయట కూడా నో టాకింగ్. అది కొత్తగా ఏం చెప్తాను లేదు, అందుకే నేను చెప్పాను ఈ పరివ్రాజిగా శిబిరంలో మీకు కొత్తగా ఏమీ నేర్పబోటం లేదు. కొత్తగా నేర్పబోయేది ఏంటంటే మీరు చేసేంత వరకు నేను 2వ క్లాస్కి వెళ్ళాను, ఇదే చెప్తూ కూర్చుంటాను నేను ప్రతి క్లాసులో. ఇదంటే 2వసారి చెప్పించుకోవటం అనేది శిష్యుడికి తగదు, అది రానంత వరకు గురువు మీకు లభించడు. మీరు గుర్తుంచుకోండి అది. మీరు శ్రీరామ శర్మ ఆచార్యని మీ గురువు అనుకోండి, దాదా గురుదేవుని చూసి ఈయన నా గురువు అనుకోండి, అది మనం అనుకుంటున్నాం. తప్పేం లేదు, వాళ్ళు మనకు ఆదర్శమూర్తులు, అందులో ఏమీ తప్పలేదు. మీరు అనుకోండి అది, నేను ఆ స్థితికి ఎదగాలి, దాదా గురుదేవులకి నేను శిష్యుడిని అవ్వాలి. కానీ మీ శిష్యరికం ఎప్పుడు యాక్సెప్ట్ అవుతుంది అంటే ది వాయిస్ ఆఫ్ సైలెన్స్ అని బ్లావిట్స్కి రాసింది. దానికంటే ముందు కూడా చెప్పాడు, మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. అంచేత ఆ సైలెన్స్ మీకు కావాలి. సైలెన్స్ అంటే మౌనంగా కూర్చోటం కాదు. అంచేత ఖాళీగా కూర్చున్నవాడు దేనికి పనికిరాడు అసలు. మనం కూర్చున్నాం సైలెంట్ గా, మాస్టారు మరి మీరు మౌనంగా ఉండిపోమన్నారు కదా, మౌనంగా ఉండిపోయాం. అది అల్లేదు, పని జరగాలి, ఆలోచనలు ఉండకూడదు, అది ఇంపార్టెంట్. మీరు ప్రాక్టీస్ చేయాల్సింది అది. పనులు జరుగుతూ ఉంటాయి, ప్రతి పని జరిగిపోతూ ఉంటుంది. ఇంకా నాకు పారాయణ చేస్తున్నప్పుడు ఈ అనుభవం వచ్చింది నాకు చాలాసార్లు, అది మీతో చాలాసార్లు నేను చెప్పి ఉంటాను. ఈ అనుభవం మీకు రాలేదంటే అసలు మీరు దాదా గురుదేవులకి గురువులు అవ్వచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే అనుభవం మీకు రాకపోతే దాదా గురుదేవులు వచ్చి మీకు సాష్టాంగ ప్రణామం చేయాలి. ఏంటి అనుభవం అంటే పారాయణ చేస్తూ మధ్యలో మనం ఎక్కడికి వెళ్ళిపోతాం, 50-60 శ్లోకాలు అయ్యాక మనకు గుర్తొస్తుంది మనం పారాయణ చేస్తున్నామని. పారాయణ బయటికి చేస్తున్నాం మనం. ఓసారి చుట్టుపక్కల చూస్తాను నేను, ఎవడు ఏం మాట్లాడటం లేదు, నా వైపు ఆశ్చర్యంగా చూడలేదు. అంటే ఏం జరిగిందనమాట, 50-60 శ్లోకాలు నేను ఉచ్చారణ చేశాను, సక్రమంగానే చేశాను, లయబద్దంగానే చేసి ఉంటా. కానీ అది జరగకూడదు. మీరు పని చేస్తున్నప్పుడు పని మాత్రమే చేస్తే మీరు ఆలోచించలేరు, మాట్లాడలేరు. అందుకు చెప్తున్నాను, పని చేస్తూ మీరు మాట్లాడారు అంటే అర్థం ఏంటి, పని మీద మనసు లేదు అని అర్థం అంతే కాదా. ఆలోచించుకోండి, కాస్త జాగ్రత్తగా చెప్పే సత్యాలను గుర్తించడం నేర్చుకోండి మీ జీవితంలో, దాన్ని గమనించుకుని నవ్వుకోండి. ఈ పరివ్రాజకులు అవధూతలు నవ్వుకుంటూ ఉంటారు, చూసి ఉంటారు మీరు. ఎందుకు నవ్వుకుంటున్నారంటే ఎందుకు నవ్వుకుంటారు, మీకు నవ్వు వస్తుంది కదా. 50 శ్లోకాలు నేను చదివేశాను, నాకే తెలియదు నేను చదివేశానని. కానీ మీరు ఏమని చెప్పుకుంటారు, బయటకు వచ్చి పారాయణ చేశానని చెప్పుకుంటారు. చెప్పుకోవచ్చా? చేయలేదు మీరు పారాయణ, ఖండితమైపోయినటువంటి పారాయణ అది, పారాయణ కాదు అది. కానీ పిల్లలకి అదే చెప్తాం, ఇప్పుడు పిల్లల్ని సీరియస్ గా ఇది చేయమని మీరు అడగండి. పిల్లలంటే ఎవరు? ఆధ్యాత్మిక జగత్తులో పిల్లలంటే ఇది నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ లేని వాళ్ళు. ఆ గ్యారంటీగా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇక్కడ టప్ 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 పడిపోతారు. బి సర్టిఫికేట్ నేను చేస్తున్నప్పుడు ఎన్సీసీలో చైనా వార్ అప్పుడు జరుగుతోంది. మేము 20 మంది ఓ బెటాలియన్ గా బయలుదేరాం. ట్రిప్ కమాండర్ గా పెట్టారు నన్ను. పరిగెట్టి వెళ్ళాలి. ఎన్ని కిలోమీటర్లు తెలుసా సారనాథ్ అంటే? 20 కిలోమీటర్లు. సరే పరిగెట్టుకు వెళ్తున్నాం. పరిగెట్టుకు వెళ్తుంటే చైనా వారు జరుగుతుంది కదా. మరి నేను ట్రూప్ కమాండర్ ఏం చేసి ఉంటానో మీకు తెలుసు కదా. చాలా సీరియస్ గా వాళ్ళ చేత అన్ని చేయిస్తున్నాను. పల్లెటూరులో ఉన్న వాళ్ళందరూ భయపడిపోయి వారు వచ్చేసిందా చైనా కాశీకి, భయపడిపోయారు వాళ్ళు. వాళ్ళు భయపడిపోతే నేను ఇంకా రెచ్చిపోయేది, నేచురల్ కదా, చిన్నవాడిని కదా. అసలు నన్ను బి సర్టిఫికేట్ పరీక్షకు వెళ్లకుండానే బి సర్టిఫికేట్ ఇచ్చేసారు వాళ్ళు. అది కరెక్ట్ అని అలా జీవించగలగాలి మీరు. వెళ్ళాలండి పరీక్ష కదా, వాళ్ళు ఎన్సీసీ వాళ్ళు చేయరు. కానీ అప్పుడు ఉన్నటువంటి ఆ ట్రూప్ కమాండర్ భరత్ గౌతమ్ అని ఇండిపెండెన్స్ సెలబ్రేషన్ లో ఇండిపెండెన్స్ అప్పుడు చాలా దెబ్బలు తిన్నాడు పోలీసు వాళ్ళతో వాళ్ళతో. అంతేత అది కావాలి స్పిరిట్. అంతే తప్ప 20 కిలోమీటర్లు పరిగెట్టాలి, అయితే ఇంటి దగ్గర కూర్చొని నేను దేవుణ్ణి చూస్తాననేవాళ్ళు చాలా మంది భారతీయులు ఉన్నారు. 20 కిలోమీటర్లు పరిగెట్టలేని వాడిని దేవుణ్ణి ఏం చూస్తాను? తిరుపతి వెళ్లి లైన్లో నుంచోలేని వాడి దేవుణ్ణి ఏం చూస్తావు? అంచేత ఆ భావన అర్థమైంది కదా. అంచేత నెక్స్ట్ క్వశ్చన్ ఏం చెప్పబోతున్నాను మీరు రాయండి, చెప్పి ఇదంతా ఏ ప్రశ్నకి నాందిగా చెప్తున్నాను. మొదటి ప్రశ్న ఏం చెప్పాను చదవండి, తర్వాతది. ఇప్పుడేం చెప్తున్నాను, పని చేస్తున్నప్పుడు నీ మనసులోకి ఇంకొక ఆలోచన వచ్చింది అంటే నువ్వు పని చేయటలేదు అని అర్థము. అలా ఎన్నిసార్లు జరిగిందో రాయండి. పని చేస్తున్నప్పుడు మీ మనసులోకి ఇంకొక ఆలోచన వస్తే ఖచ్చితంగా మీ మనసు ఆ పని మీద లేదు. అలా ఎన్నిసార్లు జరిగింది? అసలు అలా జరగండి ఎప్పుడు అనే ప్రశ్న మీకు వస్తుంది. ఇచ్చంటే ఖచ్చితంగా ఈ పని చేస్తుంటే ఇంకో పని మీద వెళ్తుంది మనస్సు. అంచేత మీరు ఆనెస్ట్ గా రాయండి. అంచేత ఇవంతా కోడ్ వర్డ్స్ లో రాయాలి తప్ప మీరు పేజీలు పేజీలు రాయకండి. దీనికి కంటిన్యూషన్ లో ఇంకో ప్రశ్న వస్తుంది, అది ఏమై ఉంటుంది ఆలోచించి చెప్పండి మీరే. ఇంచేత అలా చేస్తే మీకు గురువు ఉండకపోతే మీకు ప్రశ్న కావాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి నేను మీరు రాసుకోవాలి కదా, డైరీ ఇదంతా కదా. అంచేత మొదటి ప్రశ్న ఏంటి మళ్ళీ చదవండి. ఒకటి గుర్తుంచుకోండి, ఇది మీ మనస్సులోకి ఎక్కాలి లెక్చర్. ఇంకా దీని తర్వాత మళ్ళీ మీరు నోట్స్ చూసుకోకూడదు ఈ క్లాస్ అయిపోయాక. అంచేత మొదటి ప్రశ్న ఏంటి? సార్లు మాట్లాడాం. రెండోది టెలిగ్రాఫిక్ మాటలో మాట్లాడారా? మూడోది పని జరుగుతున్నప్పుడు ఎన్నిసార్లు వేరే ఆలోచన వచ్చింది? ఆలోచన మాట్లాడటం ప్రశ్నే లేదు అసలు, పని చేస్తాం మాట్లాడే ప్రశ్నే లేదు అసలు కదా. వేరే ఆలోచన ఎన్నిసార్లు వచ్చిందో అడిగాను నేను. దానికి నేను అతీతుడిని కాదని చెప్పాను కదా, పారాయణ చేస్తూ ఎక్కడెక్కడికో పోతుంది అది. అంటే ఉదాహరణ చెప్పాను, మీరు పని చేస్తూ అంచేది క్లీనింగ్ చేస్తున్నారు అనుకోండి, ఈ పని ఇంకోటి చేస్తే బాగుంది నేనే ఎందుకు చేయాలని ఆలోచన వచ్చింది అనుకోండి, ముందు వచ్చే ఆలోచన అదే. వాడు అక్కడ కూర్చుని ఉన్నాడు, నేను గ్యారంటీ వస్తుంది ఇది ఇంచేత తెలుసు నాకు, ఇంకంటే నాకు అదే వస్తుంది కనుక. అంచేత ఇది దివ్య దృష్టితో ఏం చెప్పటం లేదు నేను. ఇంచే అంటే ఇలా రాలేదు కనుక మీరు ఖచ్చితంగా మానవ మాత్రులు గారు. మరి ఎవరో నాకు తెలియదు కానీ ఈ ఆలోచన రాలేదనుకోండి, నేనే ఈ పని ఎందుకు చేయాలి, రాకూడదు ఈ ఆలోచన. పని మీద మాత్రమే దృష్టి ఉండాలి. దీని తర్వాత ప్రశ్నకి నాంది చెప్తున్నాను నేను. తర్వాత క్వశ్చన్ ఏంటో మీరు ఆలోచించాలి. నేను చెప్తే అట్ట ఇంకా మనం కలిసి ఇది చేస్తున్నాం. అంచేత ఇక్కడ నేను కూర్చున్నాను కనుక నేను చెప్పిందే మీరు రాసుకోవటం కాదు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి, మీకున్న బ్యాక్గ్రౌండ్ చెప్పండి. తప్ప ఉప్ప ఎందుకు దానికి? పని చేస్తున్నప్పుడు మనసు ఇంకో వైపు వెళ్ళకూడదు, పని మీదే ఉండాలి అని చెప్పాను. ఇది ప్రశ్న అదే కదా, ఇలా ఎన్నిసార్లు జరగలేదు, ప్రతిసారి అలా జరిగింది అనే జవాబు రాస్తారు మీరు. మొదట్లో మిల్లిమిల్లిగా మిల్లిమిల్లిగా సక్సెస్ అవుతారు గ్యారంటీగా. ఏదైనా ఎవడైనా నేర్చుకోవచ్చు, పని అంత నీట్ గా చేశాం, ఎంత టైం పని చేశాం. నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, మనం చేసేటటువంటి పని అభ్యాసం వల్ల చేస్తున్నావా, నిజంగా పనికి వచ్చే పని? పరివరాజకులు ఆలోచించుకుని రాయవలసిన ప్రశ్న ఏంటంటే, మనం చేసేటటువంటి పని అభ్యాసం వల్ల కొన్ని పనులు చేస్తాం, భోజనం చేయటం అలవాటు. సూర్యకిరణాల మీదే బతికున్నటువంటి వాళ్ళు మొన్న కూడా పేపర్లో పడింది కదా, బతకొచ్చాలాగా. మిమ్మల్ని అలా బతకమని నేను అంటలే, మీరు పనిని వర్గీకరణ చేయటం నేర్చుకోండి. మీరు చేస్తున్నటువంటి పనులు కేవలము అభ్యాసము, ఆఖరికి చనిపోవటం కూడా అభ్యాసమే అంటాడు జ్వాలాకులు. మీరు ఎందుకు చచ్చిపోతున్నారంటే మీకు అలవాటైపోయిందా అంటాడు. మరి అలవాటైపోయిందంటే మానుకోలేమో, చచ్చిపోకుండా ఉండగలమా? ఖచ్చితంగా ఉండొచ్చు. ముందు సిగరెట్ మానటం నేర్చు, సిగరెట్ తాగకుండా ఉండు ముందు. చిన్న అభ్యాసం ఇది వదలగలిగితే చావు అనేటటువంటి అభ్యాసాన్ని నువ్వు వదలగలవా? సిగరెట్ తాగడం, తిట్టకుండా ఉండటం, ఆలోచన రాకుండా ఉండటం, ఇవంతా అభ్యాసాలే. ఇంచేత నెక్స్ట్ ఐడియా దేనికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా అంటే, ఈ ప్రశ్నకి మీరు ఎలా జవాబిచ్చుకోవాలో, మీరు చేసేటటువంటి పని అభ్యాసం వల్ల చేస్తున్నారా, నడుస్తున్నారు మీరు, ఎందుకు నడవగలుగుతున్నారు? వర్గీకరణ నేర్చుకోవాలి. మీరు చేసేటటువంటి పని అభ్యాసం అయిపోవటం వల్ల చేస్తే అది ఖచ్చితంగా నూతన యుగానికి పనికొచ్చే పని అవదు కదా. ఇంచేతంటే అలవాటు పడిపోయి ఉన్నారు ఆల్రెడీ మీరు. కొత్త పని ఏదైనా ఉందనుకోండి, మీరు చేయగలరా? అభ్యాసం కావాలి. టైప్ ఉంది, కంప్యూటర్ ఉంది, ఏదైనా మీకు అభ్యాసం కావాలి. మరి అయితే ఈ ప్రశ్న ఏంటి ఇప్పుడు నేను అడగబోతున్నది, దివ్య ప్రణాళికలో భాగంగా చేస్తున్నారా? ఎన్ని ప్రశ్న అయితే అయ్యాయా? ఆరోదా, ఇంకోటి రావాలి. ఓకే, అంటే ఇక్కడ మీకు ఏం కావాలి? దివ్య ప్రణాళిక అంటే ఏంటో అర్థం అవ్వాలి. దివ్య ప్రణాళిక అంటే నా ఉద్దేశం డివైన్ ప్లాన్ అని. ఇంకా మనకి డివైన్ అనే మాట వాడకుండా ఉండాలి అంటే పరిణామ క్రమం అని, ఇవల్యూషన్ అని. మీ ఇష్టం ఏదైనా ఒకటే, పరిణామ క్రమంలో భాగంగా చేస్తున్నారా? మీరు చేసేటటువంటి పని అభ్యాసం వల్ల చేస్తున్నారా? అంటే దీనికి ఆన్సర్ రాయడానికి ముందు మీకేం తెలియాలన్నమాట, అంతే అది బ్రాకెట్స్ లో రాసుకోండి. అది చదివితే తప్ప, పరిణామ క్రమం మీద మీకు కంప్లీట్ మాస్టరీ వస్తే తప్ప ఈ ప్రశ్నకు మీరు జవాబు ఇవ్వలేరు. అంచేత సైలెంట్ గా ఉంటే తెలిసిపోతుంది పరిణామ క్రమంలో ఏం చేయాలో. బ్రాకెట్ లో రాసుకోండి, సోలార్ సిస్టమ్ డాష్ 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 సిక్స్త్ రూట్ రేస్, నాలెడ్జ్ మీరు పెంపొందించుకోవాలి. దీని గురించి మీకు బాగా అవగాహన ఉంటే తప్ప మీరు చేస్తున్నటువంటి పని పరిణామ క్రమంలోని పని అవునా కాదా తెలీదు. ప్రశ్న అర్థమైంది కదా, మీరు చేస్తున్నటువంటి పని అభ్యాసం వల్ల చేస్తున్నారా లేకపోతే పరిణామ క్రమంలోని భాగంలా చేస్తున్నారా? తమాష ఏంటంటే, కబీర్ దాస్ బట్టలు అల్లేవాడు, కానీ ఆయన బట్టలు అల్లితే అది పరిణామ క్రమంలోని భాగం. రైదాస్ మీరాబాయ్ గురువు చెప్పులు కుట్టేవాడు జైపూర్లోనూ ఎక్కడో రాజస్థాన్, చెప్పులు కుట్టడం ఆయన పరిణామ క్రమంలోని భాగం. గాంధీ గారు ఊడ్చేవారు, ఆయన ఊడవటం వల్ల భారతదేశానికి పరిపక్వత రాకముందే స్వాతంత్రం వచ్చేసింది. రైతా తప్ప దాని గురించి మీరు ఆలోచించకండి, అవంతా పరిణామ క్రమంలోని భాగాలే. పరిణామ క్రమ ప్రకారమే జరుగుతాయి తప్ప మీరు అనుకున్నట్టు జరగవు అని చెప్పి గాంధీ గారు ముందే తెచ్చేశారు. అందువల్ల మనం చాలా పాడైపోయాం అనేది మూర్ఖత్వం. కానీ ఆయన చేయగలిగాడు పరిణామ క్రమంలో భాగంగా, అది ఊడవటం వల్ల. మరి మనం ఊడుస్తున్నాం. అంచేత పరిణామ క్రమంలో భాగంగా గొప్ప గొప్ప పనులేం చేయకలే. ఈ పనులే రామకృష్ణ పరమహంస అంత్యజుల హరిజన వాడికి వెళ్ళి ఏం చేసేవాడు, తన జుట్టుతో వాళ్ళ పాయఖానాలు కడిగేవాడు. పరిణామ క్రమంలో భాగం అవి. అది తప్ప అన్ని చేస్తాం మనం, చాలా గొప్పవాళ్ళం మనం. చాలా జాగ్రత్తగా ఈ ప్రశ్నకి జవాబు రాసుకోవాల్సి వస్తుంది మీరు. అంచేత మీరు సాధనలు చేశారు అవి పరిణామ క్రమంలో భాగం అవుతుందా? ఖచ్చితంగా కావు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, సాధన దేనికి చేస్తాం? అభ్యాసానికి. అభ్యసించటం పని అవ్వదు. టైప్ రైటింగ్ నేర్చుకుంటున్నారు మీరు, చాలా మంచిదే, వద్దంటే నేను సాధన, నేను అర్థం చేసుకోండి చాలా జాగ్రత్తగా. టైప్ రైటింగ్ నేర్చుకుని స్పీడ్ వచ్చాక మీరేం చేయాలి? ఆఫీసులో ఆఫీసర్ చెప్పింది టైప్ చేయాలి మీరు. కానీ ఆఫీసులో ఆఫీసర్ చెప్పిందే టైప్ చేస్తాను నేను, ఇది అభ్యసించను అంటే ఏమవుతుంది? ఆఫీసులోనే ఉండవు. ఈ టైప్ చేత కానివ్వండి ఎందుకు? అంచేత మీరు అభ్యసిస్తున్నది తప్పు అని నేను అంటలే, కానీ అది పరిణామక్రమములో భాగంగా మారాలి. అది మనకి భారతీయులకి చేత కావటంలే. ఖచ్చితంగా బల్ల గుద్ది, బల్ల లేదు ఇక్కడ ఉందనుకోండి, బల్ల గుద్ది చెప్తున్నాను నేను. ఎంత గట్టిగా గుద్దుతున్నాను? లేని బల్ల విరక్కొట్టడం చాలా తీరిక, కనుక విరక్కొట్టి మరీ చెప్తున్నాను. భారతీయులు చేసేటటువంటి పరమ నీచ నికృష్ట స్థితి ఇది. ఏంటంటే ఆధ్యాత్మిక సాధనాభ్యాసాన్ని పని అనుకుంటున్నారు. మిలిటరీ వాడు నేర్చుకున్నాడు యుద్ధం చేయటం ఎలాగో, ఆర్డర్స్ వచ్చాను ఇంకా వెళ్లాలి యుద్ధ రంగానికని. లేడు వాడు రెండో రోజు పొద్దున్న, ఎక్కడికి వెళ్ళిపోయాడు వాడు? ఇంటికి వెళ్ళిపోయాడు, యుద్ధం చేయాల్సి వస్తుందని కదా. సాధారణంగా జరిగేది ఇదే, నీకు తెలియదు. అది బయట పెట్టిన మిలిటరీ వాళ్ళు ఇప్పుడు ఇంకేటంటే అది చెప్తే చాలా మంది జాయిన్ అయిపోతారు. వాళ్ళని ఏం చేయరు పాపం. అసలు యాక్చువల్ గా కోర్టు మార్షల్ వాళ్ళని, కోర్టు మార్షల్ అంటే ఏంటో తెలుసా? ఏమీ చేయరు వాడు, నుంచో పెడతారు, గుండెసి కొట్టేస్తారు. తర్వాత వాడి క్షమాన్ని ఏం చేస్తారు? ఏమీ చేయరు, అక్కడే వదిలేస్తారు. కోర్టు మార్షల్ అంటే అది, అడవిలోకి తీసుకుపోతారు. ఇంచేత గవర్నమెంట్ అంత డబ్బు ఖర్చు పెట్టేవాడి మీద ట్రైనింగ్ ఇచ్చాక వాడు పారిపోతే. కానీ సాధారణంగా ఏం జరగదు. ఆ పని భారతీయులు చేస్తారు, అభ్యాసం చేస్తా ఉంటే. అంత తీవ్రంగా కూడా అభ్యాసం చేయరు. వచ్చిన పెద్ద కూడా అది గంట కొట్టేస్తారు, నిజంగా గంట కొట్టేస్తారు. అంతే. అంచేత దైవీ ప్రణాళికలో పనిచేయటానికి భాగంగా ఈ సాధనలు మీకు ఉపయోగపడుతున్నాయా అన్నది పై ప్రశ్నకి జవాబు అవ్వాలి. దైవీ ప్రణాళిక అంటే అర్థం చేసుకోండి, అది ఇక్కడ చెప్పినటువంటి సాధనలు పరిపూర్ణ గురుసత్తా యొక్క సాధనల పరాకాష్ఠ. ఇంకెక్కడ మీకు ఈ ఎసెన్స్ దొరకదు, సాధనల ఎసెన్స్ ఎక్కడ దొరకదు, గ్యారంటీ. అది మీరు వెళ్ళి వెతుక్కోండి, టార్చ్ లైట్ పెట్టి 20 ఏళ్ళు బ్రెయిన్ టార్చ్ లైట్ పెట్టి. కానీ ఈ సాధనలు నిర్వీర్యం అయిపోతున్నాయి. ఇంచేత మొదటి చెప్పిన సాధనే ప్రాక్టీస్ లోకి రావటం, అభ్యాసంలోకి మౌనంగా ఉండటం. మౌనంగా ఉండటం అంటే ఏంటో పైదానికి మీరు మళ్ళీ ఇంకో ప్రశ్న మీరు మనసులో ఉంచుకోండి. అది ప్రశ్న కాదు. ఇది మౌనం అంటే అర్థం ఏంటంటే ఏ ఆలోచన లేకుండా ఉండటం. ఏ ఆలోచన లేకుండా ఉండాలి వాడు. అంచేత ఫలానా ఆఫీసర్ తెచ్చాడు, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నేను ఇలాగే జీవిస్తున్నాను, ఏమిటి, ఇవేమీ రావు. ఏ కోరికలు ఉండవు వాడికి, పనిచేస్తూ ఉంటాడు. ఆ మౌన స్థితికి వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. మరి మౌనంగా ఉంటే పని ఎట్లా జరుగుతుంది చేసి చూడండి, మీకే అర్థమవుతుంది ఎలా చేస్తారో. పారాయణ చేస్తున్నానని తెలియకుండా పారాయణ చేయగలిగేటటువంటి మనము ఆలోచించకుండా ఎందుకు పనిచేయలేం? పారాయణ చేశాం కదా, అక్షరాలు కళమ భగవద్గీత అది ఖండత రాదు మనకి, అక్షరాలు చదివిస్తున్నాం. కానీ చదువుతున్నావనే తెలియదు మనకి, 30-40 శ్లోకాలు అయ్యాకనే తెలుస్తున్నాయి. అంటే పని ఎలా చేయగలిగావు నువ్వు? దాని మీద దృష్టి లేదు, ఆలోచన లేదు మీకు. పారాయణలు చేయగలుగుతున్నారు, పనులు ఎందుకు చేయలేరు? అర్థమైనా? ఆ మానసిక స్థితి యోగము, అది అభ్యాసం వల్ల వస్తుంది. ఆ అభ్యాసం ఇక్కడ చేస్తున్నాం మనం. అంచేత ఆ ప్రశ్నకి జవాబు ఇవ్వటానికి బ్యాక్గ్రౌండ్ ఏంటో అర్థమైంది కదా. అంచేత నేను సాధనలు చేస్తున్నాను అంటే మీరు ఏం చేస్తున్నారు? అభ్యాసం చేస్తున్నానంటే దైవీ ప్రణాళికలో భాగం కాదు. అది ప్రణాళికలో భాగం ఎప్పుడవుతుంది? మీరు యుద్ధభూమిలోకి వెళ్ళాక, అంతేగా. అంతవరకు ఇక్కడ జరిగేదేంటి? ప్రాక్టీసే. ప్రాక్టీస్ చేస్తున్నాను. మీరు ఈ ప్రాక్టీస్ ని దయచేసి దైవీ ప్రణాళిక అనుకోకండి. మీరు దైవీ ప్రణాళికలో ప్రస్తుతము భాగస్వాములు కారు. కానీ ఏం చేస్తున్నారు మీరు? దైవీ ప్రణాళికలో భాగంగా అవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడు? పైన చెప్పిన 3 ప్రశ్నలకి సక్రమముగా జవాబు ఇవ్వగలిగితే. 4 ప్రశ్నలు అయిపోయాయి కదా, 4 ప్రశ్నలు మళ్ళీ చదవండి. ఎవరో ఒకళ్ళే రాసుకోండి. వాక్ శక్తిని, ఆలోచనని అంటే జ్ఞానేంద్రియాలన్నమాట, ఆలోచన అంటే కర్మేంద్రియాలను ఏకసూత్రతగా ఉపయోగించగలిగిన, ఇది చేయగలిగిన వాడే దైవీ ప్రణాళిక పని చేయగలడు. దీనినే మనం ఆచమనంగా చేస్తాం. అది మీరు రాసుకోవాలి. ఏ పనైనా చేయొచ్చు మీరు ఇలాగా. ఏమేంటి కలవాలి? మనోవాక్కాయ కర్మలు, త్రికరణ శుద్ధి అని కూడా దీనికి పేరు. అదే ఆచరణ అంటే. అంచేత ఏ రిచువల్ మనం చేసినా, ఏ కర్మకాండ మనం చేసినా ఆధ్యాత్మిక జగత్తులో ఈ ఆచమనం చేసి చేస్తాం. అంటే ఆచమనం చేయటంలో అంతరార్థం ఏంటి? వాక్శక్తి. వాక్ కాదు, వాక్శక్తి. ఎలక్ట్రిసిటీ అనేది వాక్. ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ముట్టుకుంటే షాక్ కొడుతుంది. ఎలక్ట్రిసిటీ అంటే నీకు షాక్ ఏం కొట్టదు, ఇది వాక్ మాత్రమే. ఎలా అర్థమవుతుందా? మనం వాక్ను ఉపయోగిస్తున్నాం కానీ వాక్ శక్తిని ఉపయోగించటం లే. అది మీరు అక్కడ రాయాల్సింది. మీరు వాక్ శక్తి గురువులకు ఉంటుంది, వాళ్ళ ఆశీర్వాదాలు ఫలిస్తాయి. అంటే వాక్ శక్తి ఉంది వాళ్ళకి. ఆ వాక్ శక్తి వచ్చిన వాడు ఆచమనం చేస్తే ఆ చేసినటువంటి కర్మకాండకి ఫలితం వస్తుంది. వాక్ శక్తి వచ్చాక నేను కర్మకాండ చేస్తాను అంటే కుదరదు. మీరు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నిజమైన బుల్లెట్ వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించగలరు. ముందే నిజమైన బుల్లెట్ పెట్టేశారనుకోండి, అలా ప్రమాదాలు చాలా జరిగాయి ఫైరింగ్ రేంజెస్ లో. మొన్న కూడా ఏదో జరిగిందిటగా హైదరాబాద్ లో, నిప్పు అంటుకుని తూటాలేమి అంటుకుని. ఈ వాక్శక్తి దురుపయోగం వల్లే ఆ ప్రమాదాలన్నీ జరిగేవి. ఎవరు వాక్శక్తి దురుపయోగం చేశారు? మనం కాదు. మీరేదో గొప్పలు చెప్పేసుకోండి, మేము చేసే వాక్శక్తి దురుపయోగం వల్ల. మనకి వాక్శక్తి లేదు మొర్రు అని నేను అంటూ ఉంటే మీ వాక్శక్తి దురుపయోగం అయిపోయింది మొర్రు అంటారు. ఏంటి, మనకి వాక్శక్తి లేదు. వాక్శక్తి ఉంటే అసలు ఇలా ఉంటావు, నోట్లో ఏదైనా మాట్లాడితే టక 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 జరిగిపోతుంది. అక్కడ వాక్శక్తి డెవలప్ చేసుకోవడానికి కర్మకాండాలు చేస్తున్నాం. మనం చేసేటటువంటి ప్రతి కర్మకాండ ఆధ్యాత్మిక జగత్తులో, యంత్ర విద్య కావచ్చు, మంత్ర విద్య కావచ్చు, మిగతా జపాలు కావచ్చు, ఏదైనా, దాని ఏకైక లక్ష్యం ఏంటి అంటే వాక్శక్తి డెవలప్ అవడం. వాక్శక్తి, ఇది ఐదో ప్రశ్న లో భాగంగా చెప్తున్నాను నేను కదా. ఇప్పుడు వాక్శక్తి డెవలప్ చేసుకుంటున్నాడు ఒకడు కుటుంబాన్ని పల్లెటూళ్ళలో వదిలేసి చాలా కష్టాల్లో ఉన్నాడు. వాడు ఊరు వచ్చాడు, ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు, ఆర్థిక ఇబ్బందుల వల్ల వచ్చాడు. వాడు డబ్బు సంపాదించడం మొదలెట్టాడు. అక్కడ ఖర్చు పెట్టేసుకుంటుంటే ఏమవుతుంది? వేస్ట్ కదా. ఇంచేత వాక్శక్తి రాకుండానే మీరు వాక్కును ఉపయోగించుకోవటం మొదలెట్టారనుకోండి, ఏమవుతుంది? అది జరుగుతుంది. ఇంచేత ఈ మొత్తము ఇవాళ చెప్పిన ప్రశ్నలకి అంతరార్థం ఏంటి అంటే మీ వాక్శక్తి డెవలప్ అవడం కొరకు ఇచ్చేటటువంటి ప్రణాళిక. అదే అర్థం చేసుకోండి ఈ ప్రశ్నల యొక్క అంతరార్థం. అది అంచేత ఈ ఐదు ప్రశ్నలను మీరు కనుక ఆచరణలో పెడితే ఏమవుతుంది? మీరు అన్నది జరుగుతుంది. కానీ మీరు అనరు. ఎప్పుడంటారు? అది దైవీ ప్రణాళికలో భాగం అవుతేనే. అంచేత సాయిబాబా లాంటి మహాత్ములు కూడా ఒక పాస్వర్డ్ పెట్టుకుంటారు. పాస్వర్డ్ తెలుసు కదా మీకు, కోడ్. ఏంటి కోడ్? ఇది దైవీ ప్రణాళికలో భాగం అవుతేనే నేను ఇచ్చిన ఆశీర్వాదం ఫలితం అవుగాక, లేకపోతే అవద్దు, లేకపోతే వాడు రాక్షసుడు అవుతాడు. వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తేట. ఆయన పాస్వర్డ్ ఏంటి? అల్లా మాలిక్. పాస్వర్డ్ ఇంపార్టెన్స్ తెలుసా మీకు? పాస్వర్డ్ తెలిస్తే ఏం చేయొచ్చు? ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు మీరు. అంచేత సాయిబాబా పాస్వర్డ్ మీకు తెలిసింది కదా, మీరు ఎక్కడికి వెళ్ళొచ్చు? ఎప్పుడు వాక్శక్తి ఉంటే. అర్థమైందా? ఇంచేత ఇవాళ చెప్పిన టాపిక్ అర్థమైందా? ఏం చెప్పాను నేను? వాక్శక్తి ఎలా పెంపొందించుకోవాలో చెప్పాను నేను. ఇంచేత ఈ ఐదు ప్రశ్నలు మీరు మళ్లీ మళ్లీ రిపీట్ చేయండి. ఎవరు చెప్తారు నాకు? టూకీగా చెప్పాలి, క్లుప్తంగా చెప్పాలి. ఐదు ప్రశ్నలు చెప్పాలి, దానికి ఆన్సర్స్ ఎలా ఉంటాయి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా. ఎవరు చెప్తారు? అందరూ చెప్పాల్సిందే. ఇది క్లాస్ రూమ్ కనుక నేను చెప్పను అంటే కుదరదు. మొదలు ఎవరైనా పెట్టండి, లేకపోతే ఎవరు లేపితే వాళ్ళు చెప్పాలి. ఇంకోటి చెప్పను అన్నవాళ్ళు ముందు చేతులు ఎత్తండి, వాళ్ళని అడగను. ఇంచారంటే చెప్పదలుచుకుని నేర్చుకుంటాం అన్న వాళ్ళకి నేను స్ట్రెస్ చేయదలుచుకున్నాను తప్ప మిగతా వాళ్ళని నేను బాధించదలుచుకోలేదు. క్లాసులు వినొచ్చు ఎవడైనా, ఇన్ని 20 ఏళ్ళు విన్నది, ఇంకో లెక్చర్ వింటే నా సమయం పోతుంది. కానీ ఎవరు చెప్తారు అంటే ఏం చేయాలి? ముందు మాట్లాడేయకూడదు. అలా మాట్లాడినటువంటి మాటలే సూత్రాలు అవుతాయి. పతంజలి యోగ సూత్రాలు, వ్యాసుడు కబెత్తి రాసినటువంటి బ్రహ్మసూత్రాలు, ఈ సూత్రాలు అనేటటువంటి మాట అలాంటి మాటలకి వర్తిస్తుంది. సూత్రము ఈక్వేషన్ ఈజీక్వల్ టు ఎంసీ స్క్వేర్డ్ మ్యాథమెటికల్ భాషలో. ఇంకా దాంట్లో ఎంతుంది జ్ఞానం? అనంతం. అలా మాట్లాడగలగాలి, మాట్లాడగలుగుతాం. మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఇదంతా మన జన్మ హక్కు. బై బర్త్ మానవ జన్మ ఎత్తిన ప్రతివాడికి ఈ స్థితికి వెళ్లే హక్కు ఉంది. వచ్చిన గొడవ ఏంటంటే ఆ విధమైనటువంటి ఎడ్యుకేషన్ లేదు. అసలు ఇది ముఖ్యమో అని చెప్పే నాథుడు లేడు. మనము నేర్చుకుంటూ ఇంకోళ్ళకి చెప్పాలి. నేర్చుకుంటూ మీరు ఒకటి ఎప్పుడు గుర్తుంచుకోండి, ఏబిసిడీలు మూడు అక్షరాలు నేర్చుకున్నటువంటి వాడు తర్వాత అక్షరాలు నేర్చుకోవాలంటే ముందు ఆ మూడు అక్షరాలు ఇంకోటికి నేర్పాలి. ప్రకృతి నియమం అది. అంతే తప్ప ఎంఎడ్ చేశాక ఎలిమెంటరీ స్కూల్లో ఏబిసిడీలు చెప్పడం కాదు. అదేం పిచ్చో నాకు ఇప్పటికే అర్థం కాలే. ఎప్పుడో ఆ స్థితి మారుతుందో. రెండో క్లాస్ వాడు ఎవరికి పాఠాలు చెప్పాలంటే ఒకటో క్లాస్ వాడికి చెప్పాలి, అంతే. గురువు వచ్చి చెప్పకూడదు ఒకటో క్లాస్ వాడికి. రెండో క్లాస్ వాడికి ఎవరు పాఠం చెప్పాలి? మూడో క్లాస్ వాడికి చెప్పాలి. నాలుగో క్లాస్ వాడికి ఎవరు పాఠం చెప్పాలి? అది ఆ పరిస్థితి పృథ్వీ మీద ఉంది. ప్రకృతి ఎలా నేర్పుతుంది పాఠాలు అంటే అర్థం ఏంటి? మీరు నేర్చుకున్నటువంటి పాఠాలు ఆ రోజే ఇంకోళ్ళకి చెప్పేయగలిగితే అది పద్ధతి. అంతే తప్ప నాకు ముందు గురుత్వం రానివ్వండి, తక్షణ మీరు గురువు కాలేరు. ఇంచేత ఇది పోవాలిగా. మీ బ్రెయిన్లో ఉన్నటువంటి ఈ నాలెడ్జ్ ఇంకోవైపు ప్రవహిస్తే అప్పుడు ఇంకోటి వస్తుంది. అందుకే దాన్ని ఏమన్నా సా రసవతి సరస్వతి. సరస్వతి అంటేనే అర్థం అది ఫ్లో. సరసంగా ప్రవహించాలి, తిక్ వాటితో కాదు. నా స్పీచ్లా ఉండకూడదు, మృదువుగా ఉండాలి. అంచేత సరస్వతి అంటేనే ఫ్లో. కానీ ఆ ఫ్లో కంటికి కనిపిస్తుందా? కనిపించదు. కనుక సరస్వతి ఎప్పుడూ అంతర్వాహినియే, ఎప్పుడూ అంతర్వాహినియే. వాక్శక్తి గురించి ఇదంతా చెప్తున్నాను నేను. మాస్టర్ ఏదో చెప్తున్నారు అనుకోకండి, లింక్ అదే. ఎప్పుడు లింక్ పోదు, ఎప్పుడో నేను చెప్పేటప్పుడు మీరు లింక్ ఏర్పరచుకోగలగాలి. మరి కంటికి కనిపించేదేంటి? సరస్వతి అంతర్వాహిని అవుతే మరి కంటికి కనిపించేదేంటి? ఇడానాడి, పింగళానాడి, అది మీకు స్పర్శ తెలుస్తుంది. అది త్రివేణి సంగమం అంటే. ఆ మహాకుంభం వస్తోంది కనుక ఈ క్లాస్ తీసుకుంటున్నాను నేను. 9వ తారీఖు నుంచి ఆన్ అయింది అది. 144 సంవత్సరాల తర్వాత వచ్చింది మళ్ళా మహాకుంభం. ఆ త్రివేణికి వెళ్తారో ఈ త్రివేణిలో మీరు స్నానం చేయగలుగుతారో చూసుకోండి. స్నానం చేస్తారని నేను అనలేను. నేను చేయగలిగితే చేసుకోండి. గురువుగారు దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళంటే, కాకి కనుక త్రివేణిలో స్నానం చేస్తే ఏమవుతుందన్నాడు ఆయన? కోయల్ అవుతుందన్నాడు. కొంగ కనుక త్రివేణిలో స్నానం చేస్తే హంస అవుతుందన్నాడు. గురువుగారు మాట్లేవి అంటే ఆయన మాటలు ఎలా ఉంటాయి? మరి ఎందుకు ఇలా అన్నాడు ఆయన? మనం చెప్పిన అంతా చూస్తే ఈ 5 లక్షణాలు ఆ మాటల్లో ఉండాలి. ఏ 5 లక్షణాలు? మనం మాట్లాడే మాటల్లో ఉండాలి, అనవసరమైంది కాకూడదు, టెలిగ్రాఫిక్ గా ఉండాలి, ఇంకొక ఆలోచన రాకుండా ఉండాలి, విశ్వ ప్రణాళికలో భాగంగా ఉండాలి, త్రికరణ శుద్ధిగా ఉండాలి. ఈ 5 ఇందులో ఉన్నాయా మరి ఆయన మాట్లాడిన మాటలు? త్రివేణి సంగమంలో కాకి కనుక స్నానము చేస్తే కోయలవుతుంది, కొంగ కనుక స్నానము చేస్తే హంస అవుతుంది. ఇందులో టెలిగ్రాఫిక్ లాంగ్వేజ్ లో ఏం చెప్పాడు ఆయన? ఆలోచించండి, మీరు నేర్చుకోండి, వస్తుంది మీకు. ఇది అర్థమవుతే త్రివేణిలో మీరు స్నానం చేసినట్టే. మాటలు సరసవంతంగా ఉండాలి. అది కోయలంటే మధురతని కాదు, సరస్వతి. సరస్వతి జ్ఞానగంగ. అంచేత ఎప్పుడైతే మీరు ఈ స్థితికి వెళ్ళిపోతారో మీరు మాట్లాడింది జ్ఞానగంగే అవుతుంది. లేకపోతే మాట్లాడు వాళ్ళు. తమాషా ఏంటంటే ఆ స్థితికి వెళ్ళిపోయిన తర్వాత పనికిరాని మాట వాడు నోట్లోంచి రాదు, అలవాటు పడిపోయాడు వాడు. మరి కొంగ హంసగా మారుతుంది. కొంగ చెప్పాలి చెయ్యడు, మీరు చెప్పింది కరెక్టే. కొంగ జపం మనం చేస్తున్నాం, సాధకులు చేసేది కొంగ జపం. కొంగ జపం తెలుసు కదా, ఉదాహరణ ఏంటో. కొంగ జపం దేనికి చేస్తాడు? చేప కోసం. ఈ జపం అంతా దేనికి అంటే, ఆశ్రమంలో ఎవడైనా వస్తే వారి దగ్గర డబ్బులు తీసుకుని మనం ఏదైనా అంశంగా గ్రెనైట్ ఏదో వేయిద్దాం అంచేత వాళ్ళు నాతో చెప్తారు. చాలా మంది ఎవరైనా వస్తున్నప్పుడు మీరు రెండు రోజుల ముందు చెప్పిరండి, అప్పుడు రెండు రోజుల ముందు వాళ్ళు చెప్పొస్తే ఏ లాభం? కొంగ జపం చేయొచ్చు. అంచేత మీరు అర్థం చేసుకోండి, ఇవంతా మనం చేసే తప్పులే. మీరు అర్థం చేసుకోండి, ఇంకోటి కోసం కాదు, మనం ఇదంతా నేర్చుకుంటున్నది ఆశ్రమం కోసం కాదు, మీరు మారటానికి. మీరు దైవీ ప్రణాళికలో భాగంగా మారిపోవాలి, అందుకు ఇదంతా చేస్తున్నాం మనం. అంచేత ఈ ఐదు ప్రశ్నలకి నిరంతరం, ఇంక ఈ రోజు నుంచి జ్ఞానగంజ్ అని ఒక స్థలం ఉంది. ఎక్కడుంది జ్ఞానగంజ్? ఈ పేరు నిన్న నేను అఖండ జ్యోతిలో చదివాను. నందనవనానికి ఇంకో పేరు నాకు తెలియదు, రకరకాల పేర్లతో ఇలాగే వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తారు మనని. పాస్వర్డ్స్ మారుతాయి. కంప్యూటర్ వచ్చాక ఇవంతా చాలా క్లియర్ గా ఉంటాయి. ఇన్ని మీరు పాస్వర్డ్స్ మార్చుకోవచ్చు తెలుసా మీది? ఇంకోటి, ఒకే మనిషి వేరువేరు పాస్వర్డ్స్ తో అనేకం ఓపెన్ చేసుకోవచ్చు, కానీ మనిషి వాడే. అలాగే నందనవనం గురువు గారు చెప్తాం జ్ఞాన గంజ్, అందులో రాశాడు ఆయన. హిందీ అఖండ జ్యోతిలో వెతుక్కోండి, అది ఎక్కడ రాశాడు ఆయన. మరి నిన్న నేను నాకు 10 నిమిషాల పాటు ఎంత ఇచ్చింది ఆవిడ సజెషన్, ఏమో నాకు తెలియదు, నేను తర్వాత వెతుక్కోండి, ఇప్పుడు డిస్టర్బ్ చేసుకోవద్దు. మీరు ఈ మాట ఎక్కడొచ్చింది జ్ఞాన గంజ్ అని హిందీ అఖండ జ్యోతిలో, దానికి ఆన్సర్ కూడా ఇచ్చాడు ఆయన. అయితే నాకెట్లా తెలుస్తుంది అదే నందనం అని? ఇంకోటి ఎవడో చెప్తే గానీ పాస్వర్డ్ మనకి లింక్స్ అర్థం కావు. ఇంకేత ఇవాళ చెప్పింది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, దీంతో పాటు ఇదివరకు చెప్పింది కూడా గుర్తుంచుకుంటూ. ఏమిటి మీకు గుర్తుండాలి? ఈ ప్రపంచంలో మనము కేవలము స్టూడెంట్స్ గా వచ్చాం. స్టూడెంట్స్ గా వచ్చిన వాడు యూనివర్సిటీని మారుస్తాడా? ఇంకేత మనం ఏ ప్రయత్నాలు చేయకూడదు? అర్థమైపోయి ఉంటుంది, మనం చేయం. ఎవడు మార్చాలి? ప్రిన్సిపాల్, గురువులు, కాలేజీలు మార్చుకుంటారు. కాలేజీలో ఏదైనా కొత్త కన్స్ట్రక్షన్ చేయాలనుకో, ఎవరు డిసైడ్ చేయాలి? ప్రిన్సిపాల్ సజెస్ట్ చేస్తే ఎవడు చేస్తాడు? మేనేజ్మెంట్ చేస్తుంది. మీరు నేను చేయలేం, కానీ మనం ఏం కబుర్లు చెప్తున్నాం? పృథ్వీపై స్వర్గావతారణ ఎవరు చేస్తారు? హమ్ కరెంగే, హమ్ కరెంగే అంటే ఏమీ చేయలేరు. అనవసరమైనటువంటి పిచ్చి పిచ్చి భావాలకి వెళ్ళకండి. ఎప్పుడు చేయగలుగుతారు మీరు? పాస్ అయిపోయి అదే కాలేజీలో లెక్చరర్ గా వస్తే చేయొచ్చు. లెక్చరర్ అయినా గురువు అన్నా ఒకటే. అంచేత విశ్వ ప్రణాళికలో పృథ్వీ గ్రహం మీద గురుస్థానంలో కనుక మీరు ఉంటే, అంచేత ఆ మాటలు అంటున్న వాళ్ళు ఎవరంటున్నారు? గురుస్థానంలో ఉన్నవాళ్ళు. వాళ్ళు చేయగలరు, మీరు చేయగలరా? ఎప్పుడు చేయగలరు అంటే స్టూడెంట్స్ గురువుకి చాలా దగ్గరగా ఉండి లెక్చరర్కి, వాడి పనికి మీరు సహాయపడితే. పృథ్వీపై స్వర్గావతరణ అనేది మీ పని కాదు, ఎవరి పని అది? కానీ పెట్ స్టూడెంట్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళు గురువుల పని చేస్తూ ఉంటారు. కానీ గురువుల పని చేసినందుకు వాడి కుటుంబంలో పరిస్థితులు మారుతాయా? మారుతాయా? మరి గురువుల పని ఎందుకు చేయటం? మరి మీరు ఆలోచించుకోండి, నాకు తెలియదు. ఈ ప్రశ్నకి మీరే జవాబు ఇచ్చుకోవాలి తప్ప నా దగ్గర జవాబు లేదు. కానీ నాకు మాత్రం గురువుల పని చేయడం చాలా ఇష్టం, నాకు పర్సనల్. దానివల్ల నా కుటుంబ పరిస్థితులు మారుతాయా? మారాయా? ఏమీ మారలేదు, మారవు. కానీ ఎలా మారవచ్చు? వీడు గురువుకి చాలా దగ్గర కనుక, లెక్చరర్ కి చాలా దగ్గర కనుక, ఓ గ్రూప్ తయారవుతుంది మీకు హెల్ప్ చేయడానికి. ఎందుకు చేస్తుంది? ప్రాక్టీస్ లో మార్కులు వేయిస్తాడు, ఇవ్వ వారికి చెప్పండి. అలాంటి లాభాలు ఉండవచ్చు, అది వేరే విషయం. అంచేత అది అర్థం చేసుకోండి. చాలా జాగ్రత్తగా దీన్ని డిస్కషన్స్ లో మీరు ఇష్టం వచ్చేట్టు మాట్లాడుకోవచ్చు. డిస్కషన్స్ అంటే నువ్వు చెప్పింది తప్పు అంటాం కాదు, దయచేసి అదొక్కటే అర్థం చేసుకోండి. మన మానసిక స్థితి ఎంత అద్భుతంగా ఎదిగామంటే అభ్యాసంలో, ఎవడైనా మాట్లాడే ముందే కాదు అంటాం. బయటగా అనగపోయినా లోపలంటాం గ్యారంటీగా. మానసిక స్థితి అది, అది పోగొట్టుకోవాలి మనం. మీ కుటుంబాల గురించి కానీ దాని గురించి కానీ మీరు వదిలి కాకండి. ఒక్కసారి మీరు దైవీ ప్రణాళిక వైపు మీరు మొగ్గు చూపించారు, ఆటోమేటిక్ గా ఆ ఫ్లోలో మీరు పడిపోతారు. కానీ మీరు ఫ్లోలో పడ్డాక పరిస్థితులు దైవీ ప్రణాళికకి అనుగుణ్యంగా మారుతాయి తప్ప మీరు అనుకున్నట్టు మారవు. మీరు అనుకున్నది దైవీ ప్రణాళిక అనుకున్నది ఒకటే అవుతే మారచ్చు, లేకపోతే మీరు అనుకున్నట్టు మారవు. ఇది గుర్తుంచుకోండి. దాని తర్వాత ఇంకా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏం చెప్పాను నేను, 1857లో ఆ సంవత్సరానికి ఇంపార్టెన్స్ ఏంటి, అప్పుడు జరిగినటువంటి మహాకుంభం ఎలా మళ్ళా ఇప్పుడు జరుగుతుంది. ఈ సంవత్సరంలో అప్పుడు వచ్చింది మళ్ళా ఇప్పుడు వచ్చింది అంటే ఇది దేనికి నాందై ఉండాలి, దానికి అనుగుణ్యంగా మీరు తెలుసుకుని చేస్తున్నారు. కానీ చాలా బాధ నాకు ఎక్కడేస్తుందంటే తెలుసుకుని చేసేవాళ్ళు వెనకాతలు ఉండిపోతున్నారు, తెలియకుండా ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్న వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు. అనేక కార్యక్రమాలు నేను చెప్తున్నవి బయట జరిగిపోతున్నాయి కదా, మీరెందుకు చేయలేకపోతున్నారు ఆ కార్యక్రమాలు? ఇంచేత ఒకటి వార్షిక్తి లోపిస్తుంది, దైవీ ప్రణాళికకి అనుగుణ్యంగా మీ నిత్య జీవితం లేదు. మీరు నిత్య జీవితంలో దైవీ ప్రణాళిక అనుగుణ్యంగా ఉంటేనే కదా మీరు ఆ దైవీ ప్రణాళికలో భాగంగా మిమ్మల్ని ఉపయోగించుకుంటారు. నేను రిఫ్రెషర్ కోర్సుకి వెళ్ళాలి అంటే నేను ముందు ఎక్కడుండాలి, టీజీపీఎస్ కాలేజీలో లెక్చరర్ గా ఉండి ఉంటే పంపిస్తారు కదా. ఇంచేత ఈ ఉదాహరణలన్నీ అర్థం చేసుకోండి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, ఈనాడు భౌతిక శరీరధారులందరూ కూడా అదృష్టవంతులే. ఇంచేత నిరాశ వద్దు, ఇదంతా చెప్తున్నాను. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మిమ్మల్ని ఎక్కువ పని చేయమని, ఎక్కువ ఎక్కువ భౌతిక జగత్తులో త్యాగమూర్తులు కావాలని. మీరు చేసేది త్యాగాలు కాదు అని అర్థం చేసుకోండి, మీ భ్రమ అది. కానీ చూసేవాళ్ళకి మీకు త్యాగమూర్తులుగా కనిపిస్తారు, అదొక పెద్ద ప్లస్ పాయింట్. మీరు చేస్తున్నది మాత్రం గ్యారంటీగా త్యాగం కాదు. అనవసరంగా మీసాలు తిప్పుకోకండి, మీసాలు లేకపోతే పెంచుకుని తిప్పుకోకండి. కానీ అదొక ప్లస్ పాయింట్ ముందు, మీకు ఏదొచ్చినా లేకపోయినా మీకు ఏమొస్తుంది క్రియేట్, త్యాగమూర్తులుగా క్రియేట్ వస్తుంది. అంచేత మానసికంగా వాక్ శక్తిని ఉపయోగించుకుందాం. హిమాలయాలలో నందనవనంలో కూడా ఈనాడు ఇదే ప్రార్థన జరుగుతుంది. వాళ్ల వాక్ శక్తికి మన వాక్ శక్తి కలుపుతున్నాం మనం. అంటే మా తాతగారు చేసినటువంటి పని మనం చేయబోతున్నాం. మా తాతగారు ఏం చేశారో తెలుసా, 100 లంకణాలు చేశారు. 100 లంకణాలు మా తాతగారు, అందులో 99 ఆయన ఒకటి ఏం చేశారు. అలాగే మనం కూడా మన వాక్ శక్తిని ఉపయోగించుకోబోతున్నాం. కానీ ఒకటి అవుతేనే 100 అవుతుంది, అది మళ్ళీ మర్చిపోకండి. అంచేత అది తక్కువేం కాదు, 100 అవ్వాలంటే ఒకటి కలవాలి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషా గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథ్వీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః నిర్ధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం.